ప్రపంచాన్ని చూసేటప్పుడు వైల్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ ప్రకృతి చేయవచ కర్మాణి, ఇదంతా క్షేత్రములో ప్రకృతిలో జరుగుతున్నది. అంటే ఏంటండి, ఒక సినిమాకి వెళ్తాం అనుకోండి, సినిమాలో సంఘటనలు ఎటువంటిది, మనకు సినిమా సంఘటనలకు సంబంధం ఏంటి? మనం టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళాం, సినిమా సంఘటనలు చూస్తున్నామే కానీ ఆ సంఘటనలు నిజం కాదని మనకు తెలుసు, నిజమైనట్టుగా ఎంజాయ్ చేస్తాం, అది కల్పన అని మనకు తెలుసు. ఈ ప్రకృతి కూడా మనకు ప్రపంచంలో జరిగే సర్వ సంఘటనలు కల్పనయే, అందుకనే మనం శ్వేతవరాహ కల్పే అంటాం. ఇవన్నీ కల్పనలు అనమాట అండి. అయితే దీని వెనకాల బేసిస్ అయినటువంటి ఆత్మ అకర్తారం, దేనికి కర్త కాదు, అతీతమై అప్రమేయమై, దానికి అప్రమేయము అని పేరండి. అటువంటి ఆత్మను అందరి యందు ఎవడు దర్శిస్తాడో, ఎ పశ్యతి స పశ్యతి, ఆత్మానం అకర్తారం, ఎః పశ్యతి తథా ఆత్మానం అకర్తారం స పశ్యతి, అతను కరెక్ట్గా చూస్తున్నట్టు అనమాట. యథా భూత పృథక్ భావం ఏకస్తం అనుపశ్యతి, అనేకులుగా కనిపిస్తూ ఎవరికైతే ఒకటిగా అనిపిస్తుందో. ఇప్పుడు చూడండి, మనం మట్టితో 10 బొమ్మలు చేసాం, రాజుగారి బొమ్మ, మంత్రి గారి బొమ్మ, చక్రవర్తి బొమ్మ, సైనికుడి బొమ్మ, ఏనుగు బొమ్మ, కుక్క బొమ్మ, 10 బొమ్మ చేసాం. మనకు పూర్వకాలంలో ఇప్పటికీ కూడా ఉన్నదనుకోండి, మనం ఏంటంటే బొమ్మల కొలువు అని పెడతారండి, బొమ్మల కొలువు. ఒక ఫంక్షన్, ఆడపిల్లలందరూ వస్తూ ఉంటారు, రేపు సంక్రాంతికి మనము ఇళ్లల్లో బొమ్మల కొలువు పెడతాం. నేను కూడా కొంతమంది ఆడపిల్లల్ని రమ్మనమన్నా మన బంధువుల్లో, ఎందుకని మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదామని. ఆ బొమ్మల కొలువులో బొమ్మలన్నీ కూడా మట్టితో తయారైనవి. మట్టి బొమ్మగా అవుతోందా? అవట్లా. మట్టి ఏనుగ్గా అవుతోందా? మట్టి రాజుగా అవుతోందా? అవట్లా. కానీ అన్నీ మట్టి అయి ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచంలో ఆత్మయే ఇన్ని రూపాలుగా అవుతూ యథా భూత పృథక్ భావం ఏకస్తం అనుపశ్యతి, అనేకంగా కనిపిస్తూ ఎవరికైతే ఒక్కటే కదా, ఒక్కటేగా అనిపిస్తుందో, తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. తత ఏవ చ విస్తారం, ఆత్మ నుంచే ఇన్ని రూప, తత ఏవ, తత అంటే తత్ అంటే ఏంటండి, ఆత్మ. ఏదైతే పరమాత్మ అని చెప్పబడుతోందో, మన అందరి యొక్క, ఈ వినేవారి యొక్క, చెప్పేవారి యొక్క, అవతారమూర్తి యొక్క, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వస్వరూపమే, ఏకము స్వస్వరూపము అయి ఉన్నదో, అందులోంచే ఈ జగత్తులు, ఈ అనేక జీవరాశులు ఏర్పడుతున్నాయి. కలగనేవాళ్ళు లోంచే కదండి, కళ్ళలోని రూపాలన్నీ వచ్చినది పరమాత్మ నుంచే. ఒకే అఖండ పరమాత్మ, అప్రమేయ పరమాత్మ నుంచే ఇన్ని రూపాలు బయలువెడుతున్నాయి, ఇన్ని రూపాలు ఉన్నాయి. యతసర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ, ఏ పరమాత్మ యందు ఈ సర్వభూత జాలము కనపడుతోందో, వేరైనట్టుగా ఆత్మలోంచే బయలువెడలి, ఆత్మకు ద్వితీయం వలె అనిపిస్తోంది కానీ ఆత్మకు వేరుగా కాదు అని. తత ఏవచ విస్తారం, ఆత్మ నుంచే ఇవన్నీ బయలువెడలుతున్నాయి, ఆత్మ ఎందే ఉన్నాయి, ఆత్మకు అభిన్నమై ఉన్నాయి అనే దృష్టితో ఎవరైతే ఈ జగత్తుని చూడటం అలవాటు చేసుకుంటారో, అనుకుంటూ ఉంటే అనిపిస్తుందండి, ఓ పరమాత్మ ఈ రూపముగా ఉన్నది మీరే కదా అని ప్రతి వారి గురించి అనుకుంటూ మనం సంభాషించడం ప్రారంభించామనుకోండి, కొన్నాళ్ళకి పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అనేది అనుభవం అవుతుందండి. ఇక అనుభవం అయిందా, ఆయనకు ఒక టైటిల్ ఇస్తున్నారండి స్వామి కృష్ణ పరమాత్మ, బ్రహ్మ సంపద్యతే తదా, అతను బ్రహ్మజ్ఞుడు అంటారు, బ్రహ్మమును పొందినవాడు అవుతాడు, బ్రహ్మమే తానవుతాడు, పరబ్రహ్మమే తానవుతాడు. పరబ్రహ్మము తానవటానికి ఉపాయం ఏంటండి, అనేకముగా కనిపిస్తున్నటువంటి ఈ సర్వమునందు, సర్వ సహజీవులయందు ఒకే పరమాత్మను చూడటం అభ్యసించాలండి, అంతేనండి, సింపుల్. పరమాత్మ నా కొడుకు రూపంలో, నా భార్య రూపంలో, నా తల్లిదండ్రుల రూపంలో, నా ఇంటి పక్క వారి రూపంలో, నా స్నేహితుల రూపంలో, నన్ను దూషించే వాళ్ళ రూపంలో, నన్ను మెచ్చుకునే వాళ్ళ రూపంలో, అన్ని రూపాల్లో నువ్వేనయ్యా ఉన్నావు అన్న భావన దృఢం చేసుకుంటూ చేసుకుంటూ పొద్దున్నే కాసేపు అనుకుని ఇక వ్యవహారాల్లోకి వెళ్ళామనుకోండి, క్రమక్రమంగా ఏంటంటే చూస్తూ ఉండగానే పరమాత్మయే, అఖండ పరమాత్మయే విస్తారం, ఈ కనపడేదంతా పరమాత్మ నుంచే బయలువెడలింది, పరమాత్మ ఎందే ఉన్నది, పరమాత్మకు అభిన్నమై ఉన్నది అనే దృష్టితో ఈ ప్రకృతి ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తూ ఉంటారో వారు బ్రహ్మమునే సంపాదించుకుంటారు. బ్రహ్మమును దర్శించేవాడు బ్రహ్మమే సంపాదించుకుంటాడండి. దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని పెద్దలు చెప్పలేదండి. ఏకత్వం ఒకటే అనేకంగా కనబడుతోందండి. ఇదండి, ఇది ఉపనిషత్తుల్లో కూడా చెప్పారండి. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. పరమాత్మ ఎటువంటి వారు? ఆది అంతములు లేనివారు. మన పరమాత్మ అంటే ఎవరండి? మన ఆత్మస్వరూపం. నేను అని ఎవరైతే స్పెల్ చేస్తోందో, ఉచ్చరిస్తోందో మనలో ఉండి నేను అన్న భావనకు ముందే ఉన్నదో అదేనండి పరమాత్మ. ఆ పరమాత్మే సర్వజీవరాశుల్లో సమంగా వేంచేసి ఉన్నదండి. అటువంటి పరతత్వం పరమాత్మ అనాదిత్వాత్, దేర్ ఈజ్ నో బిగినింగ్. దేహాలకి ప్రారంభం ఉంది కానండి, దేహి స్వరూపుడుగా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఉంది చూశారు. దేహి అతను అనాదిత్వాత్ మొదలే లేదు, నిర్గుణత్వాత్ ఏమండి, మనము ఒక నాటకంలో యాక్ట్ చేస్తున్నామండి, మన పాత్రకే కొన్ని గుణాలు ఉంటాయి. అటువంటి నాటకాలు ఓ 50 100 వేసి ఉంటాం. ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క పాత్ర వేస్తూ వాటికి గుణాలు ఉంటాయి. అంతేగాని మనకు ఆ గుణాలకు ఏమైనా సంబంధం ఉండండి? మనం యాక్టరే కానీ గుణములు మనం అవ్వం. గుణములు అనేది నాటకంలోని పాత్రకు ఉంటాయి. ఆ పాత్ర మనం వహించేటప్పుడు అవి ప్రదర్శించడం జరుగుతుంది. అంతవరకే మనమందరం కూడా యాక్టర్స్మేనండి. ఈ జగత్తు పెద్ద నాటకం, అందుచేత ఇందులో కనపడే గుణములేవి మనవి కావు. ఆత్మస్వరూపం ఎటువంటిదంటే ఆ అనాదిత్వాత్. అనేక జన్మలు మనం ఎత్తి ఉండొచ్చు, జన్మల కన్నా జన్మలు అనే ప్రహసనం ప్రారంభంగానికి అవటానికి ముందే మన స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. ఆ తర్వాత జన్మలు వచ్చిన తర్వాత మన స్వరూపం ఏంటి? అఖండ ఆత్మస్వరూపం. ఇప్పుడు మన స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. మన జ్ఞానులై ఉన్నప్పుడు మన స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. మనం అజ్ఞానులై ఉన్నప్పుడు మన స్వరూపం ఏంటి? అప్పుడు ఆత్మస్వరూపమే. సర్వదా మన ఆత్మ ఎటువంటిదంటే అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం. పరమాత్మ అంటే ఏమండి? అయం పరమాత్మ అవ్యయ అనాదిత్వాత్ నిర్గుణత్వాత్. అవ్యయం అంటే ఏంటి? మార్పు చేర్పులు లేనిది. నేను అనే దానికి మార్పు చేర్పులు ఉన్నాయండి, దేహానికి మార్పులు ఉన్నాయి, చేర్పులు ఉన్నాయి, స్నేహాలు భావాలు అభిప్రాయాలు అన్నిటి మారుతున్నాయి, కానీ నేను మారట్లేదే. ఆ నేను అని ఏది భావన చేస్తోందో, ఏది కల్పన చేసుకుంటోందో, ఆ కల్పన చేసే పరతత్వము పరమాత్మ, దానికి మార్పు చేర్పులు ఎక్కడున్నాయండి? లేవుట. అనాదిత్వాత్ అది ఆది, దానికి మొదలు లేదట. నిర్గుణత్వాత్ అన్ని గుణములు దానివే కాబట్టి అది గుణరహితం. అవ్యయ మార్పు చేర్పులు లేనిది. అటువంటి పరమాత్మ ఎక్కడున్నారు? శరీరాల్లో ఉన్నారు, అన్ని దేహాల్లో ఉన్నారు. సమం సర్వేషు భూతేషు ఉన్నారు. ఇందాక చెప్పారు కదండి, అన్ని దేహాల్లో సమంగా ఉన్నారు. మనం ఒక 100 మంచినీళ్ళ సీసాలు తెచ్చామనుకోండి, అన్నిట్లో ఉన్నది మంచినీళ్ళే అయినట్టు అన్ని దేహాల్లో ఒకే పరమాత్మ వేంచేసి ఉన్నారు. ఆయన అవ్యయుడై ఉన్నారు. శరీరస్థోపి కౌంతేయ, ఆయన శరీరాల్లో ఉండవచ్చుగాక. శరీరస్థోపి న కరోతి న లిప్యతి. ఆ పరమాత్మ తత్వము ఏ దేనికి కర్త కాదు, ఏ గుణములచే స్పృశించబడేది కాదు అని సర్వ జీవరాశుల్లో మనం ఏం చేస్తామండి? అతని స్వభావాన్ని బట్టి మనం అభిప్రాయం కలిగి ఉంటాం, గుణాలను బట్టి స్వభావం కలిగి ఉంటాం. కానీ ఆత్మ భావన చేయువాడు వాడు, ఆత్మజ్ఞాని ఏం చూస్తారు? ఈ గుణములకు స్వభావములకు సంబంధం లేని ఆత్మనే అన్నిటా అంతటా చూసి ఆస్వాదిస్తాడండి. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అయం పరమాత్మ అవ్యయ శరీరస్థోపి కౌంతేయ. ఓ కౌంతేయ, పరమాత్మ దేహములలో ఉన్నప్పటికీ ఈ దేహముల దోషం ఆయన అంటదయ్యా. శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే, ఏమి చేయటం లేదు, ఎటువంటి దోషమో ఆ పరమాత్మకు అంటటమే లేదు. అందుకనే నిర్దోషం హి సమం బ్రహ్మ, దోషము లేని పరమాత్మనే సర్వ దేహాల అందరి ఎందు చూస్తూ ఆస్వాదిస్తూ ఉండేవాడు ఆత్మయే తానవుతాడండి. అది దట్ ది ఓన్లీ వే. పరమాత్మ సందర్శనం అంటే అదండి. ఇప్పుడు చూడండి, బంగారంతో గాజులు, గొలుసు, ఉంగరాలు ఇవన్నీ తయారు చేసుకున్నామండి. ఒకళ్ళు ఒక ఉంగరం ఒక ఆయనది, ఉంగరం మావిడిది, గొలుసు నాది, ఇంకో గాజులు ఇంకోళ్ళది. ఇప్పుడు ఈ బంగారానికి నీది నాది అనేది ఏమైనా సంబంధం ఉందండి? ఇది బంగారం ఏమైనా ఉంగరంగాను గొలుసుగాను అవుతుందా? అసలు బంగారానికి ఆకారమే లేదు. గొలుసుగా కనపడేది బంగారమే అయినప్పటికీ బంగారం గొలుసుగా అవటల్లా. పరమాత్మ దేహములుగా దేహముల్లో ఉన్నది పరమాత్మ, అన్ని దేహాల్లో పరమాత్మ వేయించేసి ఉన్నప్పటికీ మీ బంగారం, మీ గాజులు, మా వడ్డాణం, మీ ముక్కుపడక ఇవన్నీ బంగారానికి ఏమైనా సంబంధం ఉందండి? కానీ మనం అనుకుంటాం, అయ్యా ఈ ఉంగరం మీది, ఈ గొలుసు మాది అని మనం అనుకుంటాం. కానీ ఈ నాది నీది వాళ్ళది వీళ్ళది, అప్పుడు చేయించాం, మా అత్తగారు పెట్టారు, బావగారు పెట్టారు, ఈ లేకపోతే ఎక్కడో సన్మానం చేసి ఉంగరం పెట్టారు, వీటన్నిటికీ బంగారానికి ఏమైనా సంబంధం ఉందండి? ఏ విధంగా బంగారానికి సంబంధం లేదో, ఆత్మ అన్ని దేహాల్లో ఉంటూ ఉండి ఉండవచ్చుగాక, కానీ దేహముల యొక్క మనస్సు యొక్క బుద్ధి యొక్క దోషము ఆత్మకి అంటటమే లేదు. అటువంటి దర్శనం చేయాలండి మనం. అంతేగాని ఆత్మకి ఆరోపితమే కానీ సత్యం కాదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథాత్మానం న ఉపలిప్యతే. అయ్యా ఆకాశం ఉంది, స్పేస్. ఆ స్పేస్లో మనకు పంచభూతాలు ఉన్నాయి, మన బిల్డింగ్లు ఉన్నాయి, మన టౌన్స్లు ఉన్నాయి, మన ఊళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, మనం అందరం కూడా ఈ ఆకాశంలో ఉన్నాం. అయితే మనము ఆకాశం అంటే ఏంటి? ప్లేస్, చోటు. ఇప్పుడు ఆ చోటులో ఒక వస్తువు పెడితే ఆ వస్తువు యొక్క దోషం ఆ ప్లేస్కి అంటుతుందా? ఒక ఆ ప్లేస్నే ఆకాశము అంటారు. ఆకాశం అంటే ఏంటి? స్పేస్, ప్లేస్. ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్లో ఒకనకప్పుడు ఒక గుడిసె ఉందండి, ఆ గుడిసె కిందను ఆ ప్లేస్కి ఏమైనా సంబంధం ఉందా? ఆకాశము నిర్విషయం, సంబంధం లేదండి. ఆ గుడిసె తీసేసి ఒక మేడ కట్టామండి కొన్నాళ్ళు అయిన తర్వాత, ఆ మేడకి ఆ స్థలానికి స్థలానికి ఏమైనా సంబంధం ఉందా? స్థలంలో మేడ ఉండవచ్చు కాక, కానీ స్థలం మేడ యొక్క సంబంధం, వాళ్ళిల్లు వీళ్ళిల్లు ఇవన్నీ ఆ ప్లేస్కి సంబంధం లేదు. అలాగే అక్కడ కొన్నాళ్ళు ఇంకో 200 ఏళ్ళు అయిన తర్వాత ఒక దేవాలయం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఆకాశానికి ఏం సంబంధం లేనట్టుగా ఆత్మకు ఈ దేహములకు సంబంధమే లేదు. ఇక్కడండి మనం చివరికి వస్తున్నాం. ఈ స్వామి ఉపనిషత్తు సారవే మనకు తీసుకొచ్చారండి. అందుకని కఠోపనిషత్తులో ఈ ఐడియా చెప్తూ పరమాత్మ అనేక దేహాలుగా కనిపించవచ్చుగాక, కానీ దేహముల దోషం పరమాత్మకు అంటదు. అన్ని దేహాల్లో నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత అని శాస్త్రం అండి. మనం చూచే పరమాత్మ, పరమశివుడు అన్ని దేహాల్లో ఉండి ఈ గుణముల యొక్క జన్మల యొక్క దోషం అంటనివారై ఉన్నారు అనే దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, శివుడు అనగా ఎక్కడో కైలాసంలో ఉంటారో లేక వైకుంఠంలో ఉంటారో దేవాలయంలో ఉంటారో అనుకుంటున్నాం. కానీ అన్ని దేహాల్లో, అవన్నీ మనం ఒక ఉపాసన కోసం పెట్టుకున్న విధానాలండి. వాస్తవానికి పరమాత్మ, పరమశివుడు ఎక్కడున్నారు? అన్ని దేహాల్లో ఉన్నారు. ఆ దేహాల్లో ఉండి ఆ గుణాలు ఆయన్ని స్పృశిస్తున్నాయా? గుణముల చేత, దేహముల చేత స్పృశించబడని వారై అన్ని దేహాల్లో ఏ తత్వం వేయించేసి ఉందో అదే అండి పరమాత్మ. దాన్ని చెప్తూ కఠోపనిషత్తులో చిన్న చమత్కారం చెప్తారు. అగ్నిర్యదా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవా ఏకస్తథా సర్వభూత అంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చా. అగ్నిని ఒక వస్తువుని అగ్ని తగలబెడుతోందనుకోండి, అప్పుడు ఆ తగలబడుతున్నటువంటి వస్తువు ఆకారంగా అగ్ని అవుతుంది. ఇప్పుడు ఒక చక్కని తగలబెడుతోందనుకోండి, ఆ మంట ఆకారం ఎలా ఉంటుంది? స్క్వేర్ చెక్కలాగా ఉంటుంది. ఒక గుండ్రని వస్తువును తగలబెడుతోందనుకోండి, అగ్ని ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. కానీ అగ్ని గుండ్రంగా అవుతుందా చదరంగా అవుతుందా? వస్తువు రూపంగా మనకు ఆకారంలో కనిపించవచ్చుగాక తగలబడుతున్నటువంటి వస్తువు, వెలుగుతున్నటువంటి వస్తువు, అంతేగాని ఆ వెలుగు లేక ఆ అగ్ని ఆ వస్తువు ఆకారం పొందుతోందండి. అగ్నికి ఆకారమే లేదు, కానీ ఏ వస్తువును ఆశ్రయిస్తే ఆ వస్తువు యొక్క ఆకారం వలె మనకు అనిపిస్తుంది. అలాగే పరమాత్మ కూడా అనేక దేహాల్లో ఉంటూ దేహము వలె కనిపిస్తారు, కానీ దేహ తత్వం అవరు. వాయుర్యధా ఏమండి ఈ శ్లోకాలండి, కఠోపనిషత్తులో వెండి. వాయుర్యధా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపం బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపం బహిశ్చ. వాయువు ఉంది, ఆ వాయువుని ఒక టైర్లో కొట్టాము, మన స్కూటర్ టైర్లో కొట్టాము అనుకోండి, గుండ్రంగా ఉంటుంది. అలాగే మనం ఒక లారీ టైర్లో కొట్టామనుకోండి, ఆ టైర్లో ఆ గాలంతా ఆక్రమించుంటుంది ఆ ట్యూబ్లో. అలాగే బోర్లో కొట్టామండి, బోర్ ఆకారంగా ఉంటుంది. ఏ వస్తువులు ఫుట్బాల్లో గాలి పంపిస్తాం, ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా ఏ వస్తువు గాలి లోపల ఉంటే ఆ వస్తువు యొక్క ఆకారం భలే ఉంటుంది. అంతేకాని వాయువుకి ఆకారం లేదు వాస్తవానికి. ఏ విధంగా అయితే వాయువు అంతా ఏకమే అయి ఉండి ఏ వస్తువులో ఉంటే ఆ వస్తువులోని ఆకారం వలె అనిపిస్తూ ఉంటుందో, సర్వాంతభూతాంతరాత్మ అయిన పరమాత్మ ఏ దేహంలో ఉంటే ఆ దేహం లాగా అనిపిస్తారు, కానీ వారు దేహ ఆకారం అవరు. ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపం బహిశ్చ. బయటకి అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంటారు. ఏకో వశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి. ఒకే పరమాత్మ ఈ శ్లోకం కూడానండి కఠోపనిషత్తులోదేనండి, మనం చెప్పుకున్న మూడు శ్లోకాలు కూడా. ఏకో వశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నైతరేషాం. ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా నాకు కనిపిస్తున్నారు, నా అట్టి పరమాత్మ నా అంతరంగమునందే నాయందే నాకు అభిన్నమై ఉన్నారు అని ఎవరు అర్థం చేసుకుంటారో, తేషాం సుఖం శాశ్వతం, ఇన్ని రూపాలుగా అవుతున్న పరమాత్మ నా రూపముగా అయి నా అంతరంగంలో వేంచేసి ఉన్నారు అని ఎప్పుడైతే దర్శిస్తామో, తేషాం సుఖం తేషాం శాంతి శాశ్వతం నా ఇతరేషాం. ఎవడు ఆ పరమాత్మను తమ ఆత్మస్థం తన ఎందే దర్శించాలండి. ఆ ఈ ఇన్ని రూపాలుగా అవుతున్న పరమాత్మ ఎక్కడుంది? నా ఎందే ఉంది. ఎవడికి వాడే తన ఎందే ఆ పరమాత్మని, సర్వరూపములు తానైనటువంటి పరమాత్మ, సర్వమునకు సాక్షి అయిన పరమాత్మ తన ఎందే ఎప్పటికి దర్శిస్తామో అప్పుడండి మన దుఃఖము తొలగేది. తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషాం, తేషాం శాంతి శాశ్వతం నా ఇతరేషాం అని అక్కడ చెప్పుకుంటూ వచ్చారండి. ఈ మూడు వాక్యాలు మనం ఎక్కడనే సందర్భం వచ్చింది కాబట్టి కఠోపనిషత్తు చెప్పుకున్నామండి. ఈ విధంగా అన్ని దేహాల్లో ఉంటూ కూడా దేహదోషం పొందనటువంటి ఆత్మను ఎవడు దర్శిస్తాడో వాడు ఆత్మవంతుడవుతాడు, ఆత్మస్వరూపుడవుతాడు, వాడు సంసారం నుంచి విముక్తుడవుతాడు. అంతేగాని ఇక్కడ కనపడే తేడాలు చూసి ఇవి నిజమే అనుకుని ఊరికే ఆవేశాలు పొందితే ఊరికే జన్మలెత్తడమే కానీ పరమాత్మ వీ కాంట్ టేస్ట్ ద డివినిటీ ఆఫ్ దట్ గాడ్లీనెస్, ఆ పరతత్వం ఆత్మతత్వాన్ని రుచి చూడాలి అంటే సర్వే సర్వత్రా బయట కనబడుతున్న తేడాలు దాటిపోయినటువంటి దృష్టి మనం డెవలప్ చేసుకోవాలండి. యథా ప్రకాశయతి ఏకం కృష్ణం లోకం ఇమం రవి, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఇన్ని రూపాలుగా వెలుగొందుతున్నారు అన్నదానికి ఇంకో దృష్టాంతం చెప్తున్నారండి కృష్ణ పరమాత్మ. యథా ప్రకాశేతి ఏక కృష్ణం లోకం ఇమం రవి, ఒకే సూర్యుడు అన్ని లోకాల్లో ఉదయిస్తున్నారు, ప్రకాశిస్తున్నారు. అంతేగాని ఈస్ట్లో ఒక సూర్యుడు, వెస్ట్లో ఒక సూర్యుడు, అమెరికాలో ఒక సూర్యుడు, ఆఫ్రికాలో ఒక సూర్యుడు, రష్యాలో ఒక సూర్యుడు, చైనాలో ఒక సూర్యుడు, పాకిస్తాన్లో ఒక సూర్యుడు, మన సూర్యుడు వేరండి, పాకిస్తాన్కి లో సూర్యుడు వేరండి, ఏదో ఇంకో దేశంతో మనకు పడదు కాబట్టి అక్కడ సూర్యుడు వేరండి అంటామా? సూర్యుడు ఎప్పుడు ఒకటే. ఒకే సూర్యుడు అనేక ప్రదేశాల్లో వెలుగొందుతున్నట్టుగా, ఆయన ఉదయిస్తూ ఉన్నట్టుగా, అస్తమిస్తున్నట్టుగా. అంతేగాని ఒకే సూర్యుడు ఉదయించే సూర్యుడు వేరు, అస్తమించే సూర్యుడు వేరు ఉందా అండి? సూర్యుడు యొక్క ఉదయాన్ని బట్టి ఇది తూర్పు, ఇది పడమర, ఇవన్నీ మనం కల్పన చేసుకున్నాము కానండి, ఇదంతా కల్పిత జగత్తుకు సంబంధించినవే. సూర్య భగవానుడికి తూర్పు పడమరలు ఇవన్నీ లేవండి, ఈ తేడాలు ఏం లేవు. ఆత్మ కూడా దేహాలు, మనస్సులు, బుద్ధి తేడా లేదు. అన్ని దేహాల్లో సమంగా, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాథం పరమేశానం ప్రణతోస్మి సదాశివం అన్నారు శంకరాచార్య వారు. అన్ని దేహాల్లో ఒకే రూపంగా ఉన్నటువంటి తత్వమే నిజమైన తత్వం. యథా ప్రకాశేతి ఏకం కృష్ణ లోకం ఇమం రవి, ఒకే క్షేత్రజ్ఞుడు. చూడండి, మనం ఏమనుకుంటున్నాం, అతను వేరు, నేను వేరు, వీరు వేరు అనుకుంటున్నాం. అన్ని దేహాల్లో ఒకే క్షేత్రజ్ఞుడు ప్రకాశిస్తున్నాడు. ఒకే సూర్యుడు ఆకాశంలో ఉండి అనేక చోట్ల ప్రకాశిస్తున్నట్టుగా బందర్లోను, బెదవాళ్ళలోను, మన గుంటూరులోను, ఏలూరులోను, అన్ని ప్రదేశాల్లో ఒకే సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా ఒకే క్షేత్రజ్ఞుడు సర్వ దేహాలలో ప్రకాశిస్తున్నారయ్యా. ఎంత గొప్ప తత్వం చెప్పారు, ఒకే పరమాత్మ అన్ని దేహాల్లో ప్రకాశిస్తున్నారు. యథా ప్రకాశయతి ఏక కృష్ణం లోకం ఇమం రవి, క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. అన్ని దేహాలలో ఒకే క్షేత్రజ్ఞుడు అని ఏమండి, మామూలుగా మనం బాహ్యంగా ఎలా ఉంటున్నామండి, వారు వేరు, నేను వేరు, వీరు వేరు, ఇలా ఈ కనపడుతున్నదంతా ఇది ప్రకృతిలోది కానీ ఇది కథాగమనంలోదే కానీ సత్యం కాదయ్యా. నతు సత్యమిహ అణవపి, సత్యమేమంటే ఒకే పరమాత్మ అన్ని దేహాల్లో సర్వదా సమంగా వెలుగొందుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఒకే క్షేత్రజ్ఞుడు అన్ని క్షేత్రాల్లో, క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశేతి భారత. ఒకే పరమాత్మ అర్జున, ఒకే పరమాత్మ అన్ని దేహాల్లో ప్రకాశిస్తున్నారయ్యా. ఇది ఈ విధంగా క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్తున్నారండి, ముగిస్తూ వస్తున్నారు. క్షేత్రజ్ఞ యో ఏవం అంతరం జ్ఞాన చక్షుసః. చూడండి, మనం క్షేత్రము అంటే ఏమనుకున్నాం, ఈ పంచ మహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియములు, ఆ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వాటి విషయములు, ఇష్టము అయిష్టము, సుఖము దుఃఖము, ఇవన్నీ ఏమి, ఇవన్నీ జడము. దీనికి యజమాని ఒక ఆయన ఉన్నాడు, ఆ యజమాని క్షేత్రజ్ఞుడు. ఆ ఒకే క్షేత్రజ్ఞుడు అన్ని క్షేత్రాల్లో, అన్ని దేహాల్లో ప్రకాశిస్తున్నాడు. క్షేత్రము జడము, ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఉంటే అవన్నీ ఉన్నాయి, దేహీ ఉంటే దేహం, అంతేకాని దేహం ఉంటే దేహంగా దేహి కాదండి, దేహీ దేహం కన్నా ముందే ఉన్నాడు. అన్ని దేహాల్లో ఒకే దేహి ప్రకాశిస్తున్నాడు, ఒకే క్షేత్రజ్ఞుడు ప్రకాశిస్తున్నారు. ఈ క్షేత్రజ్ఞుడు క్షేత్రము అనే విభాగము మనకు ఎలా అర్థమవుతుందండి? స్వామి అంటున్నారంటే అంతరం జ్ఞాన చక్షుసహ, జ్ఞాన చక్షువులతో మాత్రమే ఇది అర్థమవుతుందండి. కామన్ సెన్స్, అంతకుముందు పరమశివుడికి ఉంటుంది చూడండి మూడో కన్ను, ఆ విధంగా జ్ఞానచక్షు. క్షేత్రజ్ఞయో ఏవం అంతరం, ఈ క్షేత్రజ్ఞుడు క్షేత్రము వీటి యొక్క అంతరము, వీటి యొక్క తేడా, వీటి యొక్క విభజన, వీటి యొక్క విభాగ యోగము జ్ఞానచక్షుసహ. జ్ఞానచక్షుస, జ్ఞానచక్షువులు సంపాదించుకున్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుందయ్యా. భూత ప్రకృతి మోక్షంచ, అటువంటి జ్ఞాన చక్షువులతో క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఎవరైతే విడివిడిగా చూస్తారో వారు ఏ విధు భూత ప్రకృతి మోక్షంచ ఏ విధు యాంతి తే పరం, ఎవరైతే ఏ విధు క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకుంటారో, గురించి వారు భూత ప్రకృతి నుంచి మోక్షం పొందుతారు. అంతేగాని నేను భూత ప్రకృతి చేత బద్ధుడను అనే సెన్స్లోంచి సర్వదేహాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఏకోవశి సర్వాంతరాత్మ అది నేను, ఇది నేను కాదు, నేను జీవాత్మను అనే స్థితి నుంచి మారిపోయి సర్వదేహాల్లో వెలుగొందుతున్న క్షేత్రజ్ఞుడను అని తెలిసి భూత ప్రకృతి నుంచి జయించిన వారై పరతత్వాన్ని చేరతారయ్యా, మమతత్వానికి చేరతారు. అందుకు జీవుడు భూమి మీదకి వచ్చింది, సర్వ దుఃఖాలు తొలగడానికి అది ఒకటే ఉపాయం అయ్యా, ఈ సంసారం జయించడానికి. కాబట్టి ఈ జ్ఞాన మార్గంలో జ్ఞానచక్షువులు జీవులందరూ వృద్ధిపరచుకోవాలి, ప్రవృద్ధిపరచుకోవాలి అని చెప్తూ ఈ మహత్తరమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగయోగం స్వామి ముగించారండి. ఏతత్సర్వం లోక కళ్యాణార్థం శ్రీ బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కాలే వర్షతు పర్జన్యం పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః దుర్జనో సర్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్ శాంతో ముక్తేత బంధేభ్యో ముక్తశ్చ అన్యాం విమోచయాత్. ఓం శాంతి శాంతి శాంతిః.